అగస్త్యుడు, అగస్త్యుడు కపిలుడు వీళ్ళందరూ వాళ్లతో పాటు మళ్ళీ పుట్టాట. వాళ్లతో పాటు పుట్టి నేను నారదుడనే పేరు పొందా. ఇదిగో ఈ వీణ కూడా నాకు పుట్టుకతో వచ్చింది. ఈ వీణ వాయించుకుంటూ ఓం నమో నారాయణ అనుకుంటూ ఓం నమో నారాయణ అనే అష్టాక్షరీ మంత్రాన్ని లోకంలో అందరి చేత అనిపిస్తూ వెదజల్లుతూ లోకానికి జ్ఞానం అందిస్తున్నాను. రాజా, ఇది నా పూర్వజన్మ వృత్తాంతం. ఒక జన్మ, 1000 జన్మల జ్ఞానం ఉంది, అందులో ఒక జన్మ వృత్తాంతం ఇప్పుడు నీకు నేను చెప్పాను అనగానే వెంటనే ప్రియవ్రత మహారాజు గారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నీకు కూడా అష్టాక్షరీ మంత్రం ఇస్తాను, అష్టాక్షరీ మంత్రాన్ని జపం చెయ్యి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నువ్వు ఈ నామస్మరణ చెయ్యి. రాజేంద్ర భవ విష్ణుపరాయణ, విష్ణుపరాయణుడు అంటే విష్ణువే సర్వస్వం అనుకో ఈ జపం చేయి అన్నాడు. ఇదంతా ఎవరు వింటున్నారు మనం మర్చిపోకూడదు. ఈ పురాణమునకు వరాహ పురాణమని పేరు రావడానికి గల కారణం వరాహ రూపంలో ఉన్న విష్ణువు భూదేవికి చెబుతున్నాడు. అందుకే వరాహ పురాణం అని పేరు వచ్చింది. అసలు ఇందులో ఎన్ని విచిత్ర కథలు! ఈ కథ ఎప్పుడైనా విన్నారా? వినలా. ఎంతో పూర్వం వచ్చిన సావిత్రి కథ విన్నామా? వినలా. ఇలాంటి చిత్రకథలు చాలా ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే కథలు వస్తాయి. అటువంటి కథలు ఇప్పుడు భూదేవి ఏమన్నది, ప్రభు నువ్వే నారాయణుడివి, ఇప్పుడు వరాహ రూపంలో ఉన్నావు, నువ్వు నారాయణ దేవుడు అనే పేరుతో ఉంటావు, సర్వభావాలతో ఉంటావు, ఈ నారాయణ స్వరూపం నిత్యమవునా కాదా, అసలు దేవుడవునా కాదా, అవతారాలు ఎత్తుతూ ఇది కూడా నాశనం పొందుతుందా? ఎందుకంటే నారాయణుడు అవతరించి మళ్ళీ శరీరం విడిచిపెడుతున్నాడు. శరీరం విడిచిపెట్టిన వాడు నిత్యుడు ఎలా అవుతాడు? అది ఆవిడకు అనుమానం. రామావతారం ఎత్తాడు, అవతారం విడిచిపెట్టాడు. కృష్ణావతారం ఎత్తాడు, విడిచిపెట్టాడు. ఇలా అవతారాలు ఎత్తే అవతారాలు విడిచిపెట్టేవాడు కూడా నిత్యుడా కాదా? భలే అనుమానాలు వస్తాయి. నిజానికి భూమికి కూడా అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మన కోసం కాదు, భక్తుల కోసం అనుమానం వచ్చింది. అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. భూదేవి పుట్టడానికి అవతారానికి ఒక తేడా ఉన్నది. పుట్టుక అంటే స్వేచ్ఛ లేనిది. ఏమిటి స్వేచ్ఛ లేనిది? ఒకసారి ఆలోచించండి, మనలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? మనకి కావాలంటే పుట్టగలమా, వద్దంటే శరీరం విడిచిపెట్టగలమా, మనకి కాలు నొప్పి వస్తే తగ్గించుకోగలమా, నాకు వార్ధక్యం రావద్దంటే ఆపగలమా, తెల్లబడుతున్న జుట్టు నల్లబరచగలమా? నల్లబరచగలమా అంటే మళ్ళీ 1 రూపాయి ప్యాకెట్తో నల్లబరచడం కాదు నేను చెప్పేది. అసలు ఏ రంగు వేయకుండా నల్లగా జుట్టు ఉంటుందా అని. నా జుట్టు తెల్లబడుతుంది కొంచెం కొంచెం. ఈ మధ్యన పాపం ఒక కేబుల్ వాడు అన్నాడు, గురువుగారు కళ్ళతోటి పెడితే కొంచెం తేడా కనపడుతున్నారు మీరు, జుట్టు కూడా కొద్దిగా కొద్దిగా కనపడుతుంది, కళ్ళతోటి తీసేసి నన్ను కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోమని, నాకు కూడా మేకప్ వేస్తట, నా జుట్టుకు కూడా నల్లరంగు వేస్తే అబ్బాయి ఎంత అందంగా ఉంటారండి అన్నాడు. నేన్నా నేను కనపడడం ఎలా ఉన్నా మా ప్రజలకు అక్కర్లా, గురువుగారు అందంగా ఉన్నారా లేదని ఎవడు చూస్తాడు, ఇదన్న పెళ్లి చూపులా? గురువుగారు పురాణం ఎలా చెబుతున్నాడో జ్ఞానం కావాలి ప్రజలకి. నిజం చెప్పండి, మీరు ఎవరైనా సౌందర్యం కోసం ఎవడు రా నా దగ్గరికి? ఆ సౌందర్యం కోసం కావాలంటే ఢీ అనే ఉదయభాను టిక్ టిక్ అనే గంతులు అవి చూసుకుంటాడు, నన్ను ఎవడు చూసుకుంటాడు? అంచేత నేను హాయిగా ఇలాగే ఉంటా, నాకు జుట్టుకి రంగు అక్కర్లా, నేను కళ్ళదోడు. ఇప్పుడు ఏం చేయను, చచ్చినట్టు వాడి కోసం కళ్ళదోడు తీసేసాను కేబుల్లో, పురాణం కిందకు తోడకుండా. అందుకే ఒక్క శ్లోకం కూడా తోడకుండా కంఠస్థంతో కథ చెబుతున్నాను ఇప్పుడు. మళ్ళీ కంఠస్థంతో ఎలాగూ చెప్పగలం, అది వేరే విషయం. కానీ ఇంక వాళ్ళ రిక్వెస్ట్ కోసమని పూర్తిగా కళ్ళదోడు తీయవలసి వచ్చింది. ఏం చేస్తాం మరి, వాళ్ళ మాట కాదని లేకపోతే అప్పుడప్పుడు మాకు రంగులు వేస్తూ ఉంటే దానివల్ల ఎలర్జీ, నాకు చికాకు, నాకు రంగులు ఇష్టం ఉండవు, ఏది ముఖానికి జుట్టుకు రంగు నేను వేయనని చెప్పా. అటు సూర్యుడు ఇటు పొడిచినా జాయి చక్రాంతక్క నాకు తెల్లదుట్టే ఇష్టం. మా మేస్టర్లతో చక్కని వాడిని, వాళ్ళు తెల్లదుట్టుతోటే ఉంటున్నారు. అదే అందంగాను హుందాతనంగాను వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటుంది జుట్టుది. అంతేగాని మేము కూడా రంగేస్తే అప్పుడు ఇక సామాన్యులకి మాకు తేడా ఏముంది? మేము కూడా శుభ్రంగా మేకప్ వేసుకుంటే తేడా ఉండదు, ఇలాగే ఉంటామని చెప్పేశారు. అని చేత చెప్పొచ్చేది ఏంటంటే, మన చేతిలో ఏమీ లేదు మన శరీరం. పోనీ జుట్టు రంగు కాస్త గత్యంతరలే స్థితిలో వేసుకుంటాం, కానీ కాళ్ళు చేతులు చెప్పిన వాటి విన్నావుగా. ముసలాడయ్యే కొద్దీ కూర్చున్న వాళ్ళు లేవాలంటే అమ్మ బాబోయ్ ఒకటి పక్కన ఉండాలిగా, లేవలేకపోతున్నాం. చేతులు నొప్పులు పెడుతున్నాయి, కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, మరి ప్రజలకి తప్పది ఇది ఎవరికైనా. అందువల్ల పుట్టుకతో ఉన్నవాడికి స్వేచ్ఛ లేదు, కానీ పరమాత్ముడికి స్వేచ్ఛ ఉంది. మత్స్యావతారం చూపించండి, ఇప్పుడు చూపిస్తాడు. కృష్ణుడిగా దర్శనమిస్తాడు, రాముడిగా దర్శనమిస్తాడు. వరాహ అవతారం నిత్య దర్శనం, ఎప్పుడు వరాహం అక్కడే ఉంది. కాబట్టి శాశ్వతముగా ఉంటూ మాకు పతనము లేకుండా మేం కావలసి వచ్చినప్పుడు కనపడతాం, వద్దంటే మాయమవుతాం. కాబట్టి మేము అవతారమూర్తులం. అవతారమునకు స్వేచ్ఛ ఉంది, పుట్టుకకి స్వేచ్ఛ లేదు. అందుకే మానవులంతా పుట్టుక కలిగిన వాళ్ళు, భవము కలిగిన వాళ్ళు, మేం అభవులం. మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహోత వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కి చతే దశ. ఓ భూదేవి చెబుతున్నా విను, నాకు చాలా అవతారాలు ఉన్నాయి, కానీ అందులో జగత్ ప్రసిద్ధికి ఎక్కిన 10 అవతారాలు ఉన్నాయి. అవేమిటి? దశావతారములుగా ప్రసిద్ధి. ఇందులో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెబుతారు. అందులో నేను చెప్పి నాకు నచ్చిన అవతారాలు చెబుతున్నావి అన్నాడు. ఆయనకి నచ్చినవి మత్స్య, నేను చేపనయ్యాను, ఆ చేపగా ఇప్పటికీ భూమిలో ఉన్నాను, సముద్రంలో ఉన్నాను. కోర్మగ, కోర్మ అవతారం కూడా నాశనం కాదు, భూమి కింద ఉన్నాడు ఆయన. ఇంకా పోయింది అనుకుంటున్నాం మన అవతారం, పోల. అన్ని అవతారాల్లో ఏకకాలంలో ఉండగలను నేను. వరాహశ్చ, వరాహ రూపంతో భూమిని మోస్తున్నాను, ఏడు కొండల మీద ఉన్నాను. పుష్కరిణి దగ్గర గుళ్ళో కడితే వరాహస్వామి దర్శనమిస్తాడే, అది విగ్రహం కాదట, నిజంగా రూపం ఏం చెప్పాడు ఆయన, అది చూడాలి మీరు. దండం పెట్టండి, నేను వరాహ రూపంతో దర్శనమిస్తానని చెబుతున్నాడు. ఇందులో ఎవరైనా ఏడు కొండలకు వెళ్ళాక ముందు ఆయనకి దండం పెట్టకుండా శ్రీనివాసుండి దర్శనం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తక్కువ. ముందు పుష్కరిణి దగ్గర ఉన్న వరాహస్వామికి దండం పెట్టాకే శ్రీనివాస దర్శనానికి వెళ్ళాలి గోవింద అని, లేకపోతే వాడి యాత్ర అంతా గోవింద. ఆ రూపం కూడా శాశ్వతమే. తర్వాత నారసింహోత వామనక నరసింహస్వామి, అది కూడా ఉన్నది అన్ని గుళ్ళల్లో. అందుకే నరసింహస్వామి అహోబలం మొదలైనటువంటి చోట ఉన్న స్వామిని మనం చూడవచ్చునుగాక. అత వామనక, తర్వాత వామన అవతారం, అది కూడా శాశ్వతమే, ఏం పోయేది కాదు. రాముడు అంటే పరశురాముడు, మరో రాముడు అంటే దశరథ రాముడు, కృష్ణశ్చ కృష్ణుడు, బుద్ధుడు, కల్కి, ఇలా 10 అవతారాలు నారాయణ అవతారాలు. భూదేవి 10 మంది నారాయణ మూర్తులు. ఆ నారాయణ దర్శనం పొందకోరాలి అంటే ఎలాగాని నువ్వు అడుగుతున్నావు, నన్ను చెబుతున్నాను విను. ఆ దేవదేవుడి పరమరూపాన్ని ఎవరూ చూడలేరు. వాళ్ళు చూడాలి అంటే భక్తి తప్ప మరో దానికి దొరకరు. పరమభక్తితో ఇక నువ్వే దిక్కు, నిన్ను మేము నమ్ముతున్నాం అని. జ్ఞానము కంటే కూడా భక్తి తొందరగా ప్రసన్నమయ్యేలా చేస్తాడు. మొండిగా నువ్వు ఉన్నావని కాళ్ళు అట్టేసుకుంటాడు వీడు. జ్ఞానముతో కూడిన భక్తి అయితే ఇక చెప్పేక్కర్లా. ఆ పరమాత్ముడు ఉన్నాడే, ఆయన పరబ్రహ్మస్వరూపుడు, రజస్తమో గుణములతో లోకంలో కనపడతాడు. ఆ దేవదేవుని మొట్టమొదటి రూపం ఇదిగో భూరూపం. భూమి రూపంలో ఉన్నవాడు ఆయనే, నీరు రూపంలో ఉన్నవాడు రెండోవాడు ఆయనే, అగ్ని మూడవ మూర్తి, నాలుగవ మూర్తి వాయువు, ఆకాశం 5. ఇవి కాకుండా మరో 3 మూర్తులు కూడా, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు. అందుకే అష్టమూర్తి రజాజైత్రి అని ఒక నామం ఉంది కదా లలితాశాస్త్రనామంలో. అమ్మవారికి 8 మూర్తులు కనపడే ఉన్నాయి ఇటు భూలోకంలో. మత్స్యకూర్మాది అవతారాలు మీకు అందరికీ, అందరు నాకు అందరికీ కనపడకపోవచ్చు ధ్యానం ఉంటే కానీ, కానీ ఈ 8 మూర్తులు కనపడుతున్నాయట. ఏమేమిటివి అంటే, 1 భూమి, 2 అగ్ని, 3 నీరు, 4 వాయువు, ఆకాశం 5, తర్వాత సూర్యుడు, చంద్రుడు, మనకి యజమానుడు. ప్రతివాడికి ఎవడో ఒక యజమాను ఉంటాడుగా, ఆ యజమానుడు. ఈ 8 కలిపి ఏమంటారు? అష్టమూర్తి. ఎవరన్నా చెప్పారు అష్టమూర్తి అనే నామానికి అర్థం? ఇదన్నమాట. లలితా సహస్రనామంలో తెలుసో తెలియకు రోజు అష్టమూర్తి అని చదువుతున్నామే ఇవే. మళ్ళీ చెప్పండి ఏమిటి? భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, యజమాని, ఈ ఎనిమిదింటిని అష్టమూర్తులు అంటారు. ఇవి నారాయణ రూపాలు. ఇంకేం కావాలి నీకు? చూడడానికి పొందడానికి ఎనిమిది రూపాలని చూసి నమస్కారం చేస్తే చాలు. అందుకే ఉద్యోగంలో తన పైబాస్కి దండం పెట్టడానికి కారణం వాడు ఒట్టి విధమైన ఒక్కొక్కప్పుడు విష్ణు స్వరూపం ఉంటే కానీ మనకి యజమానివాడు. ఆ విష్ణు స్వరూపాన్ని దుర్వినియోగం చేస్తే మళ్ళీ వాడు యజమాని కంటే దరిద్రుడైపోతాడు. రిటైర్ అయిపోయాక ఇంకెవడ పట్టించుకుంటాడు యజమాని అయితే మాత్రం? యజమానిగా ఉన్నప్పుడు ప్రేమతో ఉంటే అప్పుడు రిటైర్ అయ్యాక కూడా అప్పుడు నాకు లీవ్ శాంక్షన్ చేశారండి, నాకు ఉపకారం చేశారని నేను దండం పెడతాం. అప్పుడున్నప్పుడు నీకు లీవ్ ఇవ్వను అని నెత్తి మీద పడితే ఆ తర్వాత యజమాని గారు కాస్త ఇప్పుడు మామూలు వాడే. అందుకే అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విష్ణు స్వరూపుడే, అప్పుడు ఉపకారం చేస్తే ఆ తర్వాత కూడా విష్ణువుగా ఉంటాడు. అప్పుడు అపకారం చేశాడు, అప్పుడు ఇష్టం వచ్చినట్టు కనిపించాడు, ప్రజలకు చెందవలసిన డీడీలు దొంగ సంతకం పెట్టి లాగేశాడు. ఆ తర్వాత ఇక వాడు అధికారి కాదు. ఆ తర్వాత వాడికి మనం నమస్కారం చేస్తామా? వాడికి సంస్కారం ఉందా? అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు. అనగానే ఆ తర్వాత ఆ భూదేవి అడిగింది, అయ్యా ప్రియవ్రత మహారాజు గారి చరిత్ర మధ్యలో ఆపారు, ప్రియవ్రతుడు తపస్సుకు వెళ్ళాడు కదా, అక్కడ నారదుడు కనపడ్డాడు, నారదుడిని నువ్వేం చూసావంటే శ్వేతద్వీపంలో సావిత్రిని చూసిన కథ, ఆ తర్వాత విష్ణువు కోసం తపస్సుకు వెళ్ళిన పాత జన్మ కథ చెప్పాడు, ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఇవన్నీ విన్నాడు నారదుని ద్వారా, ఆయన ఏం చేశాడు కంటిన్యూ చేయమంది ఆవిడ. మనం మర్చిపోకూడదు, నిన్న కూడా చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం? ఆయన నారదుడు ప్రియవ్రతుడికి కనపడగానే నారదుడిని ఎక్కడి నుంచి వస్తున్నామంటే శ్వేతద్వీపం నుంచి వచ్చాను, అక్కడ ఒక అమ్మ కనపడింది, ఆ అమ్మే సావిత్రి అని చెప్పాడు. ఆ కథ విన్నాం మనం. ఆ తర్వాత సావిత్రి అనుగ్రహం వల్ల 1000 జన్మలు గుర్తొచ్చాయి. అందులో ఒక జన్మ ఇదిగో ఆయన అవంతిపురంలో బ్రాహ్మడిగా పుట్టాడు, ఆ జన్మలో నారాయణుడిని చూశాడు. ఆ తర్వాత ఈ కథలన్నీ విన్న ప్రియవ్రత మహారాజు గారు ఏం చేశాడు అనగానే ప్రియవ్రతుడికి అర్థమయ్యింది, ఇక నేను అనవసరం వైరాగ్యంతో బతకాలి, ఈ నారదుడు చెప్పిన ద్వారా ఈ సంసారం ఈ భ్రమ వ్యర్థం అనుకున్నాడు. వెంటనే భూమిని 7 భాగాలు చేశాడు. తన పరిపాలనలో ఉన్న, తన సంపదలో ఉన్న, ఏలుబడిలో ఉన్న భూమిని ఈ 7 భాగాలు సప్తద్వీపాలు. ఇవే ఈ సప్తద్వీపాలు అన్నమాట. ఈ సప్తద్వీపాలు కొడుకులకి పంచిపెట్టేశాడు. ఆ తర్వాత జపం చేసుకున్నాడు, నారాయణ నారాయణ అన్నాడు, మోక్షమును పొందాడు. ఆ తర్వాత ఆయన మోక్షం పొందిన తర్వాత మరొక గొప్ప కథ చెబుతున్నా విను సుందరి. ఇది కూడా ఒకనొక ప్రాచీన మహారాజు గారి చరిత్ర. భూదేవి ప్రియవ్రతుడికి తపస్సు చేసి మోక్షం పొందాడు కనుక అతని గురించి చెప్పేదేం లేదు. ఇప్పుడు మరొక పరమ భక్తుడు, మహాసాధకుడు, ఒక ఉపాసకుడి కథ చెబుతున్నాను. ఇది కూడా చాలా గొప్ప కథ ఉండోయ్, మనం కనీ విని ఎరగని గొప్ప కథ ఇది. ఆసీదస్య శిరా నామ రాజా పరమ ధార్మిక. పూర్వం అశ్వశిరుడు అని ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఈ తలంతా గుర్రపు తల ఉంది గనక అశ్వశిరుడు అన్నారు ఆయన. ఆయన మహానుభావుడు, అశ్వమేధయాగం చేశాడు. ఆ అశ్వమేధయాగంలో బ్రాహ్మణోత్తముల్ని సంతోషపెట్టాడు, పేదవాళ్ళకి అన్నాలు పెట్టాడు, దక్షిణలు ఇచ్చాడు. యజ్ఞం అయ్యాక స్నానం చేస్తామే ఆ స్నానాన్ని అవభృత స్నానము అంటారు, పరమ పవిత్ర స్నానం అది చేశాడు. ఆ యజ్ఞం పూర్తయింది, అవభృత స్నానం అయ్యింది, బ్రాహ్మణోత్తములందరికీ దక్షిణిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు వచ్చారట ఋషులు, ఒక ఆయన కపిల మహర్షి, ఇంకొక ఆయన జైగీషవ్య మహర్షి. కపిల మహర్షి అంటే తెలుసు మీకు, ఇద్దరు కూడా చెప్పాం ఇదివరకు పురాణాల్లో, గుర్తు లేకపోతే చెబుతున్నా. స్వయంభువ మహారాజు గారి భార్య పేరు శతరూప. ఈ శతరూపకి ఈ స్వయంభువుడికి ఒక ప్రియవ్రతుడు, ఉత్తానపదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒక కూతురు కూడా పుట్టింది, ఆవిడ దేవహూతి. ఈ దేవహూతిని కర్దముడు అని ఒక ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టిన కొడుకే కపిల మహర్షి. కపిలుడు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాలలో కపిలావతారం. కపిలుడనే యోగిగా పుట్టాడు ఆయన. ఆ యోగీశ్వరుడు జైగీషవ్య మహర్షితో కలిపి వచ్చాడు. జైగీషవ్యుడు అంటే గరుత్మంతుని అవతారం అని పేరు ఆ రోజుల్లో. ఆ ఇద్దరు వచ్చారట. రాగానే రాజుగారు పొంగిపోయాడు అశ్వశిరుడు. ఎందుకంటే కపిలుడు యోగి అని తెలుసు, విష్ణుమూర్తి అని తెలియదు. కానీ ఒక యోగి అవధూత సాంఖ్యయోగం చెప్పాడు, అందుకని ఉప్పొంగిపోయాడు. యజ్ఞం చేసిన తర్వాత యోగులు అవభృత స్థానంలో అవధూతలు రావడం చాలా గొప్పది నా అదృష్టం అనుకున్నాడు. పొంగిపోయి లేచి స్వాగతం చెప్పాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు, ఆ చుట్టుపక్కల ఉన్న పరివారాన్ని చూపించాడు. ఈ కపిలుడు మహాయోగి, సాంఖ్యయోగం చెప్పాడు. ఈ జైగీషవ్యుడు ఆ గురువుగారికి తగిన శిష్యుడు. వీళ్ళు యజ్ఞానికి వచ్చారు. యజ్ఞం అంటే అసలు ఇలాంటి మహానుభావులు వస్తేనే అది యజ్ఞం అని వాళ్ళందరికీ చెప్పాడు. ఆ తర్వాత ఆ యోగుల్ని అడిగట, విప్రులారా పురుషోత్తములారా, మిమ్మల్ని ఒక సందేహం అడుగుతున్నాను. యజ్ఞో వై విష్ణు, విష్ణువంటే యజ్ఞం, యజ్ఞం అంటే విష్ణువు. అటువంటి ఆ యజ్ఞస్వరూపుణ్ణి విష్ణువుని ఈ యజ్ఞం పూర్తయ్యాక ఆరాధించాలి. మీరు యోగులు, మీరు మాత్రమే నారాయణ దేవుణ్ణి ఆరాధించడం చెప్పగలరు, నారాయణుణ్ణి ఎలా ఆరాధించాలి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు నవ్వి, నారాయణుణ్ణి ఆరాధించాలా, నీ ఎదురుగుండా నారాయణ స్వరూపులు, మేమిద్దరం నారాయణులు వచ్చాం, మేం కాకుండా మూడో నారాయణుడు ఎవరు అన్నారట వాళ్ళు. అప్పుడైనా అర్థమవ్వాలి కదా రాజుగారికి, మేము ఇద్దరం విష్ణుమూర్తులు వచ్చాం, మమ్మల్ని కాదని మూడో విష్ణుమూర్తి ఎవడు గురించో అడుగుతున్నావు అంటే, మరి పిచ్చాడా అసలు విష్ణువునే నేను వచ్చానరా, నన్ను మానేసి మళ్ళీ ఎక్కడో ఉన్నాడు విష్ణు అంటాం ఏమిట్రా అని అర్థం. ఆయన రాజుగారికి అర్థమవ్వాల. ఆయన ఏమన్నాడో తెలుసా, అశ్యశిరావువాచ భవంతౌ బ్రాహ్మణౌ సిద్ధౌ తపసా దగ్ధ కిల్బిషౌ కథం నారాయణౌ ఆవామితి వాక్యమతేరితం. బాగుంది, విష్ణుమూర్తిని నారాయణుండి పూజించడానికి మార్గమేమిటో చెప్పమని నేను అడిగితే మీ ఇద్దరు మేమిద్దరం విష్ణువులు అంటారు. అంటే ఈ వచ్చిన వాళ్ళంతా విష్ణువులేనట్టుగా. మీ ఇద్దరు నాకు తెలుసు, ఎవరు మీరు, బ్రాహ్మణులు చెప్పాడు. భవంతవు అంటే మీ ఇద్దరు బ్రాహ్మణవు, బ్రాహ్మణులు అంతవరకు తెలుసు. ఇక సిద్ధవు, సిద్ధ పురుషులు. తపసా దగ్ధ కిల్బిషవు, మీ పాపాలన్నీ తపస్సుతో పోగొట్టుకున్న జ్ఞానులు అంతవరకు ఒప్పుకుంటాం. కాస్త పద్మాకర్ గారిలా 18 పురాణాలు చెబుతారు. కాకపోతే ఇప్పుడు మీరు ఎదురుగుండా వచ్చేసి మేమే విష్ణువులం అంటే ఒప్పేసుకుంటాం ఏమిటి? భగవంతుడు ఎదురుగుండా కనపడినా మనకు అర్థం కాదు, జ్ఞానం లేకపోతే. ఎవడో విష్ణుమూర్తి వచ్చి వరించాలంటారు, ఆయన వచ్చి మోక్షం ఇవ్వాలంటారు. అసలు విష్ణు ఎదురుగుండా వస్తే నిజం కూడానండి, 7 గంటల వాడు వచ్చి మొక్కు నాదే నాకు ఇమ్మని అడిగితే చేతలు పోంటాం, హుండీలో డబ్బేస్తాం. నిజమది, ఆ హుండీలో చెయ్యెట్టి 7 గంటల వాడు డబ్బట్టు కడితే వాడికి చేతులకు వేడిలే జైలుకి పట్టుకుపోతాం. అమ్మా ఇక్కడ మనకేం తెలుసు, 7 కొండల వాడేవాడో 7 కుండల వాడేవాడో. కొందరు 7 కుండలు భోజనం చేస్తారు, అసలు 7 కొండల వాడేవాడో మనకి తెలియదు. అంచేత మీ ఇద్దరు మేమే నారాయణులు అని పొలుగుతున్నారే, భలే ఉంది జ్ఞానం గురించి చెప్పమంటే నన్ను ఏదో అజ్ఞానిని అనుకుని భావిస్తున్నారు. నాకు తెలియదు ఏమిటి, మా విష్ణుమూర్తి ఎలా ఉంటాడు అనుకుంటున్నారో యోగుల్లారా. శంఖ చక్ర గదా పాణిహి పీతవాస జనార్దనః గరుడస్థో మహాదేవః కస్తస్య సదృశో భువి. ఆ జనార్దనుడి చేతుల్లో శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది, ఇలా కళ్ళతో నెట్టుకోడు జనార్దనుడు అంటే మైకక్కర్లా. ఆయన చేతిలో శంఖం చక్రం ఉంటాయి, గద ఉంటుంది, పసుపచ్చని బట్ట కట్టుకుంటాడు, తెల్ల బట్ట కట్టడు, గరుత్మంతుని మీద కూర్చుంటాడు. ఇదేం ఫైబర్ కుర్చీలో కూర్చోడు, ప్లాస్టిక్ కుర్చీలో. ఆయన మహాదేవుడు, మీరు భూలోక దేవులు, ఆయన సాటి లేనివాడు, మీకు సాటి ఉంది, ఆయనకి వ్రతాలు అక్కర్లా, మీకు వ్రతాలు కావాలి అనగానే ఇప్పుడు అర్థమైంది అజ్ఞానం అంటే ఏమిటో. విష్ణువుని విష్ణువుని గుర్తించలేము, కళ్ళెదురుగుండా ఉన్న దైవాన్ని దైవమాన్ని గుర్తించలేము, అమ్మని అమ్మని గ్రహించలేము, జ్ఞానాన్ని జ్ఞానమని గ్రహించలేము. సాధారణ మానవుడు అనుకుంటాం, వచ్చి చూసి వెళ్ళిపోతాడు పరమాత్మ. అప్పుడు ఆ తర్వాత ఏడ్చినా ఉపయోగం లేదు. ఎప్పుడు ఈ అజ్ఞానం వస్తుందట మనకి అంటే, ఎందుకు పరమాత్మను గుర్తించలేకపోతున్నాం అంటే మనలో సత్యం లేదు. సత్యం లేకపోవటం వల్లే ఈ ఇబ్బంది వస్తుంది. అసలు గుర్తుపెట్టుకోండి, సత్యం ఉంటే మనం దైవాన్ని గుర్తిస్తాం. అస్తోట అబద్ధాలే, చిన్న చిన్న విషయాలకు అబద్ధం. ఏమయ్యా ఏ ఊరు వెళ్ళావు అడిగితే నేను ఏదో వెళ్ళానండి. ఏం ఇదేంటండి, గురువుగారి దగ్గర ఊరు వెళ్ళామని చెబితే తప్పే ఉంది. అన్నిటికీ అబద్ధాలే. కొంతమంది నోరిప్పితే అబద్ధాలు పుట్ట, వీడికి దేవుడు కనపడతాడా? సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యాన్నాస్తి పరంతప. అందరి దగ్గర సత్యం చెప్పలేకపోవచ్చు, కనీసం గురువుల దగ్గర కూడా సత్యం చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అబద్ధాలే, అన్ని అబద్ధాలే. దిక్కుమాలింది, ఊ అంటే అబద్ధం, ఆ అంటే అబద్ధం. ఇంకా వీళ్ళు ఏ జపం చేసినా ఏ తపస్సు చేసినా ఫలించదు. ఈ రాజుగారికి కూడా అలా సత్యం లేకపోవటం వల్లే గుర్తించలేకపోయాట. సుస్పష్టంగా చెప్పారు, ఎందుకు రాజుగారు ఈ వచ్చిన విష్ణువుని విష్ణువుని గ్రహించలేక మీరు బ్రాహ్మలే, అసలు విష్ణు వేరే రకంగా ఉంటాడని అన్నారు అంటే కారణం సత్యహీనుడు. అందుకని ఆ వచ్చిన విప్రులు పకపకా నవ్వారు రాజుగారిని. వాళ్ళు నవ్వారు కదా, ఇప్పుడు నవ్విన తర్వాత ఏం చేశారో తెలుసుకోవాలిగా. యథాప్రకారం నేను 6:30 నా టైం ప్రకారం 6:30 మొదలెట్టేస్తున్నాను, నా టైం ప్రకారం 8:00 క్లోజ్ చేస్తున్నాను, అంచేత మీరు కరెక్ట్గా రండి. ఒక 5 నిమిషాలు ముందు వస్తే కంపెనీ పోయిందే ఉంది, ఇక 5 నిమిషాల్లో రామకొట్టుకు వెళ్ళాలని ఏం కాదు. కొద్దిమంది వస్తున్నారు 5 నిమిషాల ముందు, అంచేత మీరు రండి. మీకు రోజు మా వాడు పులిహారు బాగుంటుంది, దిక్కుమాలు గొడవ అది పెట్టిస్తే కావాలంటే ఇంకో ప్రెషర్ ఎక్కువ. కాబట్టి ప్రసాదం కోసం వచ్చేనా మనం బాగుపడాలి. అంటే నేను మీలాంటి జ్ఞానులు ఎలా అన్నో సరదా కోసం, మీరంతా నా పిల్లల్లాగే అనిపిస్తారు. అందుకని ఎంత పెద్దవాళ్ళు అయినా అమ్మగా అనిపించినప్పుడు మాకు అలాగే అనిపిస్తారు. అందుకని మధ్య మధ్యలో అలా అంటాను తప్ప మీ భక్తిని పొరపాటును కూడా శంకించను. మిమ్మల్ని శంకిస్తే నన్ను నేనే శంకించుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. అది నాకు మీకు అభేదం. మీరు ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఎంత ప్రేమతో ఉంటారో నాకు తెలుసు. నిజంగా రామకోటిని మరో దాన్ని ఇంకో దాన్ని లెక్క చేయకుండా ప్రకటన చూసి చెప్పపోయినా ఇలా శ్రద్ధగా వచ్చేవాళ్ళు ఎవరుంటారండి పాపం. నిజంగాను ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూస్తారు. మీ భక్తి, మీ జ్ఞానం, మీ వైరాగ్యం, ఏం చెబితే అది చేసే మీ శక్తి నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఏం కోరను. అయితే ఒక్క 5 నిమిషాలు కొంచెం మీరు చేసుకుని తొందరగా రండి అని మాత్రం కోరుతూ, ఉన్న 4 రోజుల ముందు సద్వినియోగం చేసుకుందాం జీవితాన్ని. మళ్ళీ రేపు 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశ. అవిద్యానామంతస్తిరమిర. అంబికా దర్బార్ భక్తి వారి అష్టాదశ పురాణాల్లో వరాహ పురాణం మనం మొదలు పెట్టుకున్నాం. అప్పుడు ఇవాళ 4వ రోజు కార్యక్రమం. ఈ వరాహ పురాణం అత్యంత విచిత్రమైన కథ సముదాయాలతో కూడిన కథ. మనం రోజుకొకసారైనా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అంబికా కృష్ణ గారు అసలు 365 రోజులు చెప్పేసి ఈ పురాణం తొందరగా పూర్తి చేయండు అని పాప ఆయన చెబుతూనే ఉన్నారు. ఒక్కొక్క రోజు వీలుంటే వింటున్నారు ఆయన, వినకపోయినా ఆయన ప్రాణం ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ క్యాసెట్ చేస్తున్నారు. ఆయన విమానంలో ప్రయాణం చేసినా కారులో వెళ్ళినా అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఇదే వింటారు ఆయన. చాలామందికి ఆయన ఒక నాయకుడిగా తెలుసు, పార్టీకి వ్యాపారవేత్తగా తెలుసు, కొంతమంది ఆత్మీయులకు మాత్రం తెలుసు ఆయన తామరాకు మీద నీటి బొట్లు అంటేవాడు. ఆయనకి పురాణాలే ప్రాణం. జనక మహారాజు గారు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాజుగా ఉన్నా అస్సలు రాజ్యపాలనతో సంబంధం లేదు, సుఖాలు అనుభవించినా సుఖంతో సంబంధంలా. ఈయన కూడా అంతే. అంచేత ఇక్కడ నుంచి మనం కూర్చుని వింటే ఆయన అక్కడ కూర్చుని కూడా వింటూనే ఉంటారు. ఇది విన్న వెంటనే ఇందులో ఏదైనా అనుమానం వస్తే ఆ క్షణమే అడిగి తెలుసుకుంటారు. ఆ రకంగా మన మధ్యలోనే ఉంటున్నారన్నమాట. ఆ కోరిక తీర్చడం కోసం మనం చెప్పుకుంటున్నాం ఆయన వంకతో మీరందరూ ఇంత హాయిగా పవిత్రంగా రామకోటిలో పక్కన ఉపన్యాసాలు జరుగుతున్నాయి. ఈ నాలుగు రోజులు కూడా పురాణం వినాలనే కోరిక మీ అందరికీ ఉంటుందని దృష్టిలో పెట్టుకుని అందాక ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. శ్రద్ధతో వస్తున్నారు. అసలు పురాణము అంటేనే బాగా శ్రద్ధతో వినవలసిన కార్యక్రమం. అంచేత మనం రోజు ఒకసారి మళ్ళీ ఆయన గుర్తుచేసుకోవడమే కాకుండా కథని కూడా గుర్తుచేసుకోవాలి. వరాహ అవతారంతో విష్ణుమూర్తి భూమిని ఉద్ధరించాడు. అప్పుడు భూదేవి ఆయన్ని విశ్వరూపాన్ని చూచి రకరకాల ప్రశ్నలు వేస్తోంది. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్నాడు. కథలు ఉపకథలు వస్తున్నాయి. అందులో భాగంగా నిన్న మనం అశ్వశిరుడి కథ మొదలు పెట్టాం. అపూర్వమైన కథ, బహుశా ఇంతవరకు ఎవరు వినలే ఈ కథని. పూర్వం అశ్వశిరుడు అనే ఒక రాజు అద్భుతంగా అశ్వమేధయాగం చేశాడు. ఆయనకి శిరస్సు అంతా గుర్రపు తల ఉండేది, అందుకని అశ్వశిరుడు అన్నారు. ఆ మహానుభావుడికి జ్ఞానం ఉంది, సంపదలు ఉన్నాయి, సంపదలను సద్వినియోగం చెయ్యాలనే కోరిక ఉంది. అది ముఖ్యం. డబ్బు ఉంటుంది, ఏం లాభం? కొంతమంది ధనం అపవిత్ర కార్యాలకి వినియోగపడుతుంది. అహో, ఈ సంపదల గురించి చెప్పారు ప్రత్యేకంగా. ఏమని అంటే, డబ్బు సజ్జనుల దగ్గర ఉంది, దుర్జనుల దగ్గర ఉంది. అహో సదుపభోగానాం సజ్జనానాం విభూతయః కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. కల్పవృక్షానికి పళ్ళు కాశాయి. ఇప్పుడు ఈ కల్పవృక్షం పళ్ళు ఎవరు తింటున్నారు? కేవలం దేవతలే తింటారు. కల్పవృక్షానికి మంచి మధురంగా రుచిగా ఉండే పళ్ళు ఉంటాయట. కల్పవృక్షం పళ్ళు దేవైరేవ ఉపభుజ్యత. ఏవ అంటే వారు మాత్రమే అన్నమాట, దేవతల చేత మాత్రమే అనుభవింపబడతాయి. ఏమండి దేవతలు ఎందుకు తినాలి కల్పవృక్షం పళ్ళు, మేం తినకూడదా అంటే, ఈ శరీరం ఉన్నంత వరకు మనం దేవలోకానికి వెళ్ళం, వెళ్ళిన వాడి ఇక్కడ కూర్చుని పురాణం వినడు. కాబట్టి దేవలోకానికి మీరు ఎవరన్నా పెడితే నాకు శ్రోత తగ్గిపోడు, అందుకని మీకు 128 ఏళ్ళు వచ్చేదాకా మిమ్మల్ని దేవలోకానికి నేను వెళ్ళను. మనం ఈలోపు విమానం వచ్చినా ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్ అనండి, మీరు ఆగుతారు. ఆ తర్వాత నాకు కూడా ఓ సీట్ ఎట్టి పెట్టి మర్చిపోకండి. మీరు దిమ్మ వచ్చేసింది టిక్కు టిక్కు నన్ను దోసుకుని మీరు వెళ్ళిపోతే నేనేమైపోతాను? కాబట్టి మా గురువు గారు ఉన్నాడు, పాప అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు, నోట్లో వీలెడితే కొరకలేడు, ఏదో కాస్త విమానంలో ఒక సీట్ ఎట్టే పెడదాం అన్నది. ఈ మధ్యన చోట ఉపన్యాసంలో నోట్లో వేరెడితే కొరకలేను అని చెప్పా నేను. అందరూ వచ్చి ఉపన్యాసం అయ్యాక నా నోట్లో వేలెట్టి చీవుడు చిదుకున్న వేలు, చుట్టగాల్చిన వేలు కూడా పెట్టి మీరు నోట్లో వేలెడితే కొరకలేట కదా అని పెట్టడం. అలా పెట్టకండి, అలా అంటాం కానీ, అంటే అంత అమాయకులు అన్నవాడు. అంచేత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ లోకములో ఉన్నవాడికి అంత తేలిక కాదు కల్పవృక్ష ఫలాలు తినడం, అవి దేవతలే తింటారు. అలాగే సజ్జనుల సంపద సత్కార్యాలకే వినియోగపడుతుంది. సజ్జనులు కల్పవృక్షాలు, వాళ్ళ సంపద కల్పవృక్షం పళ్ళు. కల్పవృక్షం పళ్ళు దేవతలు తింటారు, సజ్జనుల సంపదలు ఇదిగో ఇలాగ మంచి ఉపన్యాసాలు చెప్పించడానికి, యజ్ఞాలు చెయ్యడానికి, లేకపోతే పురాణాలకి, సత్కార్యాలకి, మొత్తం మీద ఏదైనా మంచి పనులకు వినియోగపడుతుంది. దీనికి వ్యతిరేకంగా 2వ శ్లోకం చెప్పారు నారద పురాణంలో. అహో అసతాం ఉపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. అసతాం ఉపభోగాయ, సత్ అంటే మంచివాడు, అసత్ అంటే చెడ్డవాడు, నీచుడు. నీచుడు కూడా సంపాదిస్తాడు, కోట్లు 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 సంపాదించి ఎప్పుడో ఢామ్ అంటాడు, చివరి వాడి సంపద ఎవరికి తెలియదు. కానీ వీటి సంపదలు వాడు తాగడానికో ఇతరుల మీద బాంబులు వేసి చంపడానికో ఏ బొంబాయి కుట్రలకు ఉపయోగపడతాయి? బిన్ లాడెన్ సంపద లాంటివి, తురకాళ్ల సంపద లాంటివి. వాళ్ళ సంపదలు అన్ని నీచ కార్యాలకే కానీ సత్కార్యాలకి వినియోగించలేదు. చూస్తూ నీచుల సంపదలు నీచ కార్యాలకే ఉపయోగపడతాయి అన్నమాట, పరమ పాపాత్ములు గనక. ఎలాగా అంటే దానికి ఉపమానం చెప్పారు. వేప చెట్టు పళ్ళు కాకులు తిని ఇంకో తోట రెట్టేస్తాయి. ఆ వేపకాయలు కేవలం కాకులే తింటాయి. అలాగే దుర్మార్గుల సంపదలు దుర్మార్గపు కార్యాలకే వినియోగపడతాయి. ఈ అశ్వశిరుడికి ఆ జ్ఞానం ఉంది. అందుకే ప్రజల కోసం ఆ రోజులలో ఆయన చేసినంత నీటిపారుదల వ్యవస్థ ఎవరూ చేయలేరని చెప్పారు ఈ వరాహ పురాణంలోని 14వ శ్లోకంలో. కాలవలు ఎంత జాగ్రత్తగా ప్రవహించాలి, 365 రోజులు కాలవల్లో నీళ్లు లేకపోతే పెద్ద పెద్ద చెరువులు పూడికి తీయించి అందులో నీరు ఎలా నింపాలి, ఆ చెరువుల కట్టలు ఎలా కాపాడాలి, అందులో మలమూత్ర విసర్జన జరగకుండా ప్రజల్ని ఎలా అదుపులో పెట్టాలి, వాళ్ళని ఎలా పరిపాలించాలి, ఫలం ఎలా ఇవ్వాలి, అర్థాలు. భూరి అనే సంస్కృత శబ్దమునకు ఎక్కువ అని అర్థం. ఎక్కువ దక్షిణిచ్చేవాడు, పని తక్కువ చేయించుకుని ఎక్కువ దక్షిణిచ్చేవాడు. భూరి అంటే రెండో అర్థం, బంగారం అని కూడా అర్థం. బంగారం అలా ఇచ్చేసేవట. మాబోటి పండితులు ఆయన రోజుల్లో పుట్టుంటే బాగుండు, ఇలా చేతులతో బంగారం దానం చేసేవాడు అని పొంగిపోతూ ఉండేవారట. అంతటి త్యాగశీలి ఆయన, మహానుభావుడు. అశ్వమేధ యాగం చేశాడు హింస లేకుండా. యూపం కృత్వ పశూన్ హత్వ కృత్వ రుధిర కర్దమం. ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది, అశ్వఘోషుడు రాస్తాడు సౌందరనందంలో. ఏమన్నా తెలిసినా సంస్కృతంలో ఆనాడు, వారి దుర్మార్గులారా, స్వర్గానికి వెడతాం, అమ్మవారిని ఆనంద పెడతాం, లేకపోతే ఇంకో దేవుణ్ణి ఆనంద పెట్టి మేము స్వర్గానికి పెడతాం, ఇంకో లోకానికి పెడతామని ఒక స్తంభం నాటి ఆ స్తంభానికి యోపస్తంభం అని పేరు పెట్టి దానికి జంతువుని కట్టి ఆ జంతువుని నరికి చంపి కృత్వ రుధిర కర్దమం, రక్తం మడుగు కింద దాన్ని కొట్టేసి పడగొట్టి చంపి, అంటే జంతువుని బలిస్తే నెత్తురు చిక్కని నెత్తురు అక్కడ పడి ఒక బురదలు అయిపోతుంది అనమాట నేల. అలా నెత్తురు మడుగు చేసి నువ్వు స్వర్గానికి వెడితే ఇక నరకం ఎవడికిరా అన్నాడు ఆయన. నువ్వు జంతువుని చంపావా, నువ్వు అమ్మవారి పేరు చెప్పి బలి, యజ్ఞం పేరు చెప్పి బలి, కానీ మొత్తమే చంపి నెత్తురు మడుగు చేసావు. ఆ నెత్తురు మడుగుతో నువ్వు స్వర్గానికి వెడితే ఇంకెందుకు నరకం అని అంటే అంత అర్థమైంది కదా. ఎవడైనా జంతు బలి ఇచ్చిన వాడికి స్వర్గం ఉండదు, వాడు నరకానికి వెడతాడు. కానీ తెలియక మనం ఏమనుకుంటున్నాం, ఆహా గుబ్బల మంగమ్మ దగ్గరికి వెళ్ళాం, పరుకో పరుకో అని కోడి కోసేసాం, ఇంకో తోటకి వెళ్ళాం మేకను నరికేసాం, ఇంకో తోటకి నరసింహస్వామిరా నేను నరుచుకు తింటాను రాని అహోబలం వెళ్ళాం. అక్కడ అంతే మెట్ల మీద రక్తమే కోడే కోసి పారేసి ఆ తర్వాత ఈ రక్తం చూపించి మన స్వర్గానికి ఎడతామా, స్వర్గో నైవచ నైవచ అంటోంది వేదం. నువ్వు జంతువుల్ని ఏ దేవుడి పేరు చెప్పి బలిచ్చినా స్వర్గ అంటే స్వర్గము, నైవచ నైవచ లేదు లేదు, ఈ రకంగా స్వర్గం రాదు. మరి వస్తుందని ఎలా ఉన్నావు? ఇది భ్రమ, మోసం, ఆత్మవంచన, పరవంచన. అంటే మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, అదేంటండి కృష్ణుడు అంతటి వాడు చంపమన్నాడు కదా అని. ఆ జ్ఞానంతో కూడిన కథలు వస్తాయి, కానీ అది అందరికీ కాదు. అమ్మ దానికి చాలా గందరగోళం ఉంది, కొంచెం దృష్టి పెట్టాలి మనం. క్రమక్రమంగా వచ్చే కథలు వింటే మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. హింస అహింస ఇటువంటిదని మనం ఎలాగో చెప్పలేము, కానీ మనం కావాలని హింస చేయకూడదు. నేను హింస చెయ్యటం లేదు అనే భావన ఎవడికి వస్తుంది అంటే తనని కూడా నరికేసినప్పుడు వాడు అలా అనుకోగలగాలి. ఇప్పుడు మనలో ఎవరైనా మన తలకై ఎవరన్నా నరుకుతానంటే ఒప్పుకుంటున్నావా? నా తలకై నరికేసినా నాకేం పర్వాలేదని అనిపిస్తే అప్పుడు నువ్వు కోడిని చంపినా కొన్ని కోట్ల మందిని చంపినా పాపం రాదు. కానీ మనం ఏం చేస్తాం, మన కాళ్ళలోనో మన అబ్బాయి కాళ్ళలోనో లేకపోతే మన అమ్మాయి కాళ్ళలోనో ఉల్లి తిరిగితే ఆమె బాబోయే బాబోయే డాక్టర్ గారి దగ్గరికి పరిగెడుతున్నామా? అదే పాపం కోడినో కుక్కనో అనేసరికి పట్టించుకోవటం లేదా? ఇప్పుడు ఇది ఏం న్యాయం? మనని జంతువుని సమానంగా చూడటం అంటే అదన్నమాట. అందుకని ఈ రాజుగారు హింస లేకుండా యజ్ఞం చేశాడు. ఇందాక చెప్పినట్టుగా దానాలు చేశాడు. అప్పుడు ఆయన దగ్గరికి ఇద్దరు ఋషులు వచ్చారని చెప్పుకున్నాం నిన్న. ఎవరు? ఒకడు కపిలుడు, ఇంకొకడు జైగీషవ్యుడు. కపిల మహర్షి అంటే కూడా ఎవరో చెప్పాం, విష్ణుమూర్తి అవతారం. జైగీషవ్యుడు గరుడు అపర అవతారంగా చెబుతారు. కపిలహ అని పేరు ఎందుకు వచ్చిందంటే కపిల వర్ణము అంటే నలుపు రంగు అని అర్థం. నల్లగా ఉంటాడు ఆయన విష్ణుమూర్తిలాగా, అందుకని కపిలుడు అన్నారు. జిగీష అంటే జయమును పొందు కోరిక, జేతుం ఇచ్ఛా జిగీష. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి, జేతుం ఇచ్ఛా. జేతుం అంటే జయించాలనే ఇచ్ఛా, కోరిక. నేను జయించాలి, నేను జయించాలి, నేను జయించాలి అనే కోరిక ఎవరుకుంటే వాడల్లా జిగీష ఉన్నట్టే. ఆ జిగీష కలిగిన వాడే జైగీషవ్యుడు. జయించడం అంటే ఏమిటి? పక్కవాడిని డొక్కలో పొడిచి సీట్ లేకుండా వాడికి ఎంటడం అనే, అది కాదు. జయించడం అంటే ఇంద్రియాలను జయించాలి, కామక్రోధాదులను జయించాలి, పక్కవాడి మీద ద్వేషాన్ని జయించాలి. చాలా కష్టమే. మనం కూర్చున్న సీట్లో రోజు ఉపన్యాసాన్ని కూర్చున్న సీట్లోనే ఇంకోటి కూర్చుంటే ఇది నా సీట్ని కొట్టుకుంటున్నారుగా మన వాళ్ళు అప్పుడప్పుడు నేను చూస్తున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను, ఇంక స్కూల్లో పిల్లలు అయితే చెప్పక్కర్లా ఇది నా సీట్ రా అంటాడు వాడు. వాడు కొన్నట్టే. అది మన లక్షణం. ఎంత కాదనుకున్నా కుదరక కానీ స్వర్గం నుంచి విమానం వస్తే ఆ మటుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఖర్చు ఫేసేయం మనం కుదరట్లా. ఫ్లైట్లో కూడా కుదరక కానీ లేకపోతే అక్కడ సీట్ వేస్తాం. ఆర్టీసీ బస్సులు అయితే చెప్పక్కర్లా, ఖర్చీఫ్ ఒకటి వేసేస్తాడు, పిల్లల్ని అయితే తోసేసి లోపల కూర్చో అంటాడు, లేదా వెనక్కున్న వాడిని బలం ఉంటే తోసేసి ఎక్కేస్తాడు, బలం లేనివాడు కింద అలా వెర్రిమొహం వేస్తాడు. ఇప్పుడంటే దిక్కుమాలిన ఆటోలు వచ్చేసిన తర్వాత అందరూ ఎవరికి వాళ్ళు ఆటోల మీద పెడుతున్నారు. కానీ పూర్వం ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడిన రోజుల్లో మీలో చాలా మందికి అనుభవం ఉంది. కొంచెం సీజన్ టికెట్ పుచ్చుకుని రోజు భీమవరం చదువుకున్న అనుభవం నాకు ఉంది, మీకు ఉంది. అంచేత మనం మన సీటే ఇంకోటికి త్యాగం చేయలేమే. అటువంటి వాడు ఇంక దేన్ని జయిస్తాడు? ఈయనలా కాదు, అన్నీ జయించాడు ఆ మహానుభావుడు. కామక్రోధాదులు ఈర్ష్యాదులు సమస్తం జయించాడు. అటువంటి జైగీషవ్య ముని కపిల మహర్షి ఇద్దరు యజ్ఞం పూర్తిగానే వచ్చారు. యజ్ఞో వై విష్ణు అంటున్నది వేదం. విష్ణు అంటేనే యజ్ఞము. యజ్ఞమునకు విష్ణువునకు తేడా లేదు. ఈ జగత్తే విష్ణువు, విష్ణువునకు జగత్తునికి తేడా లేదు. మీరంతా విష్ణు స్వరూపులే, నేను విష్ణు స్వరూపులే, అంతా సర్వం విష్ణుమయం జగత్తు. అందుకే పోతన గారు ఏమన్నాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. జగత్తంతా హరిమయము, హరి విశ్వమయుడు. అంచేత హరికి విశ్వానికి ఏం తేడా లేదు. ఇప్పుడు విష్ణువుని ఎలా చూస్తున్నామో ఈ జగత్తుని కూడా అలాగే చూడాలి. కానీ కొంచెం కష్టమే. ఇప్పుడు ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు సేపు నా కాళ్ళు దోమలు కొడుతున్నాయి, ఇలా ఇలా కొడి చంపేస్తున్నాంగా, తప్పదు మరి, లేకపోతే అది మన చంపుతుంది కనుక. అయినా చూడగలగాలి, అలా చూడమనే చెప్తున్నాడు. ఇవన్నీ పెద్ద పరీక్ష. హిరణ్యకశిపుడిని దోమలు చెవులు కుట్టి రక్తమాంసాలు పీల్చేయటి పాప దుర్మార్గుడు, వాడు ఎలా బతికాడో తెలియదు. ఈ అరగంటకే మన ప్రాణాలు పోతున్నాయి. కాలప్రభావం ఇది. అప్పుడున్న ఇంద్రియ నిష్ఠ వేరు. అలాంటి హరిస్వరూపులైన ఈ మహానుభావులు యజ్ఞస్వరూపులు యజ్ఞానికి వచ్చారు. రాజుగారు లేచాడు, అత్యంత భక్తి శ్రద్ధలతో వారిద్దరికీ సత్కారం చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు, పాజ్యం అంటాం. చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు, అర్ఘ్యం అంటాం. త్రాగడానికి నీరిచ్చాడు, ఆచమనం అంటాం. ఈ మూడు ఇచ్చాడు. ఆపై ఆసనమిచ్చాడు. మహాత్ములారా, నా ఆరాధ్య దేవత నారాయణుడు, ఆయన్ని ఎలా పొందాలి, ఆయన్ని ఎలా ఉపాసించాలి అని అడిగాడు. ఆ వచ్చిన వాళ్ళిద్దరు పక్కపక్కనవి, నీ ఎదురుగుండా ఇద్దరం నారాయణులం ఉన్నామే, మమ్మల్ని కాదని కొత్త నారాయణుడు మూడో నారాయణుడు ఎవడో ఉన్నాడంటున్నావు, నీకింతకీ ఏ నారాయణుడు కావాలి అని అడిగారు. మేమిద్దరం ఎదురుగుండా ఇద్దరు నారాయణులు ఉన్నాం. మేం కాకుండా మూడో నారాయణుడు ఎవరు అని అడగగానే రాజుగారు తెల్లబోయి, అదేమిటండి, విష్ణు అంటే మేము పురాణాల్లో విన్నాం, ఎంతోమంది వర్ణించారు, ఇంకా పద్మాకర్ గారు అయితే కలియుగంలో అలా వర్ణిస్తూనే ఉన్నారు తరచుగా, ఆయనకి జనార్దనుడని పేరు, విష్ణువని పేరు, నారాయణుడని పేరు, నీలమేఘఛాయ శరీరుడు, నాలుగు భుజాలతో ఉంటాడు, శంఖం చక్రం గద పద్మం ఈ నాలుగు ధరిస్తాడు, మీరేంటి గడ్డాలు మీసాలతో వచ్చి మేమే విష్ణువులు అంటారు అన్నాడు. శంఖ చక్ర గదా పాణి పేతవాసా జనార్దనగా గరుడస్థో మహాదేవ కస్తస్య సదృశో భువి. అసలు విష్ణువుతో సాటి వచ్చేవాడెవడు? కానీ చాలా అద్భుతమైన శ్లోకం 20వ శ్లోకం. ఈ వరాహ పురాణంలో 4వ అధ్యాయంలో 20వ శ్లోకం ఇది. ఆ మహానుభావుడికి ఎవరు సాటి వస్తారు? ఏదో మీరు ఋషులు, అవధూతలు, బ్రాహ్మణులు, తపస్సు చేసుకున్నారని గౌరవించాను, నేను నారాయణులు అంటారా మీరు? మీకింత అహంకారమా? ఆ పరమాత్మునికి సాటి రాగలవాడు ఈ సృష్టిలో ఉన్నాడా? ఆయన 4 చేతులతో ఉంటాడు, శంఖం చక్రం గదా పద్మం ధరిస్తాడు, పీతవాసాహ వాసశబ్దమునకు వస్త్రము అని అర్థం. పీతవాసాహ అంటే పసుపు పచ్చని పట్టకడతాడు ఆయన. గరుడస్థ గరుత్మంతుని మీద ఎక్కి టింగిరంగా ఎగురుతూ వస్తాడు. ఆయన ఆటోలోనో, ఇవాళ వచ్చిన కారు ఏమిటి, ఫోర్డు కారులోనో రాడు ఆయన. ఆయన లార్డు, ఆయనకెందుకు ఈ ఫోర్డు, ఈ బోడి బోర్డును? ఆయన గరుత్మంతుని మీద వస్తాడు. అటువంటి మహానుభావుణ్ణి మీతో పోల్చుకుంటారా అనగానే వాళ్ళు వెంటనే జహసతుహు, జహసతుహు అంటే పక్క 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 నవ్వారట వాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? నిజంగా మనందరికీ ఎదురుగుండా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనా ఈ ఏం సినిమాలోంచి వేషం వేసుకొచ్చావు బాబు అంటారు. ఏ నారదుడో పురాణం చెప్పడానికి వస్తే అచ్చం కాంతారావులో ఉన్నావు ఎవరు బాబు అంటాం. గుర్తుపట్టలేము. అజ్ఞానం ఉన్నంత వరకు భగవంతుడు ప్రత్యక్షమైనా భగవంతుణ్ణి భగవంతుడని గుర్తించకపోవడమే మాయా. అది మహామాయ. బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతు అంటోంది సప్తశతి, దుర్గా సప్తశతి. బలంగా లాక్కొచ్చి మాయ సంసారంలో పారేసి సత్యం సత్యంగా గుర్తించకుండా అసత్యం సత్యం అనిపించేలా చేస్తుంది. ఇదే మాయ అంటే. మాయ అడ్డుగా ఉన్నంత వరకు భగవంతుడు వస్తే గుర్తించం, మామూలు వాడు వస్తే వాడినే దేవుడు అని కూడా అనుకుంటాం. అంత మోసమే. ఈ మాయ జయించాలంటే అందుకే మళ్ళీ అమ్మ పాదాలే పట్టుకోవాలి. ఆ జగన్మాత దగ్గర ఉంటుంది గనక మహామాయ. ఎంత ఆశ్చర్యం! విగ్రహాలను పూజిస్తామా, ఆ విగ్రహంలో ఉన్న దేవత కనపడితే గుర్తించలేమా? పక్కన గుర్తుంటే భగవంతుడు ఒక్కోసారి చెప్పని. ఇందులో మీరు ఎవరెవరు ఉన్నారో మీరందరూ ఒక్కసారి మీ పక్క వాళ్ళని చూడండి, ఏ అనుభూతి కలుగుతుందో తెలియదు మనకి. అయినా వీళ్ళని గుర్తించం. ఎక్కడో ఉన్నాడు, కొండల్లోనో లేకపోతే ఇంకో గుట్టల్లోనో గుళ్ళోనో. విగ్రహంగా ఉన్నప్పుడే విలువట ఆయనకి. అందుకే కలియుగంలో నేను మీకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వనని చెప్పాడు ఆయన. రూపదర్శనం ఇచ్చినా నన్ను గుర్తుపట్టలేరు. అదే విగ్రహ రూపంలో ఉంటే దండం పెడతారు. మీరు అజ్ఞానంతో ఉంటారు కనుక అంత తేలిక కాదు అన్నాడు మనకి స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో. లేకపోతే ఎదురుగుండా విష్ణు స్వరూపులు వస్తే ఆయన అలా ఉంటాడు, మీరెవరని అడిగితే వాళ్ళు అందుకని నవ్వి జిజల్పతుహు అంటే ఓ రకంగా మాట్లాడటంలో కూడా కొణుగుతున్నట్టు మాట్లాడారు. ఓహో అలాగా, నీకు కావలసింది చతుర్భుజుడు శంఖచక్ర కదా పద్మపాణి అంతే కదా అన్నారు. చూసుకో అన్నారు. పశ్య విష్ణు అంటే విష్ణువును చూడుము అని. ఏవ ముక్త్వా స కపిలః స్వయం విష్ణుర్బభూవక జయీషవ్యశ్చ గరుడః తక్షణాత్ సముజాయత. ఆగా. ఇలా పలికి చూస్తూ ఉండగా కపిల మహర్షి స్వయంగా విష్ణుమూర్తి అయిపోయాడు నాలుగు చేతులతో. ఆ పక్కనున్న జైగీషవ్య మహర్షి గరుత్మంతునిగా మారిపోయాడు. బంగారపు రెక్కలు, పెద్ద ముక్కు, అద్భుతమైన దివ్యమంగళ రూపంతో ఉన్న ఆ పక్షీంద్రుడు, ఆ పక్షీంద్రుడి మీద కూర్చున్న చతుర్భుజుడైన విష్ణువు, ఆ గరుత్మంతుని మీద కూర్చుని ఉన్న సనాతనుడైన నారాయణుణ్ణి, వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి, పద్మనాభుణ్ణి, విశ్వమూర్తిని, విశ్వమయుణ్ణి చూచి హాహాకారం చేశారు అక్కడున్న వాళ్ళు. అక్కడున్న పండితులు, ఋత్విక్కులు వణికిపోయారు. అసలు ఆ రూపం చూడటం తిట్ట ముందు గదగదలాడారట. నిజానికి ఆయన శాంతస్వరూపుడే, అయినా కాంతి చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఎందుకని? ఒక్క సూర్య భగవాను మనం దగ్గరగా చూస్తే మన కళ్ళు ఏమైపోతాయి, బయర్లు గమ్మి ఇక కనపడకుండా పోతాయి. మామూలుగా ఆకాశంలో ఎక్కడో ఉన్న సూర్యుడినే ఒక్కసారి అలా చూస్తే అన్నం పెడితే ఆ తర్వాత 5 నిమిషాల సేపు నేను ఎక్కడున్నాను అంటాం మన కళ్ళు. అటువంటిది కొన్ని వేల మంది సూర్యుల కాంతితో ప్రత్యక్షమైన ఆ వాసుదేవుడి దివ్య రూపాన్ని, ఆ కాంతిని చూడలేక వాళ్ళు హాహాకారం చేశారు. ఆయన పక్కన గరుత్మంతుడు ఒకడు పైగా వెంటనే కంగారు పడిపోగానే రాజుగారు అంత కంగారులో కూడా దండం పెట్టి, విప్రులారా మీరు శాంతించండి, ఈ రాజుగారు సామాన్యుడు కాదు, వీడెవడో దేవాంతకుడు, కొంచెం విష్ణు అంటే ఇలాంటి వాడు కాదు, నాయం విష్ణువు, ఎరా ఎందుకునే మీరు అరుస్తారు, ఈయన విష్ణువు కాదన్నాడు. ఎందుకని? విష్ణు అంటే గరుత్మంతుని మీద కూర్చుని 4 భుజాలతో కాస్త కాంతితో కనపడితే, మనం చూడలేని కాంతితో కనపడితే విష్ణు అంటామా? యోగం ఇంకా ఆయనకు అర్థం కావట్లా. అందుకని విష్ణువుకి బొడ్డు ఎక్కడుంది? ఈయన దగ్గర. ఆ బొడ్డులోంచి తామర పువ్వు రావాలి. ఆ బొడ్డులో ఉన్న తామర పువ్వులో చంటి గుడ్డులా ఉన్న బ్రహ్మగారు ఉంటాడు. ఆ గుడ్డేది, ఈ బొడ్డేది, ఈ తామర పువ్వేది? అబ్బే, ఆయన నుంచి రుద్రుడు కూడా పుట్టాడు, ఆయన పరమేశ్వరుడు అన్నాడు. వెంటనే వీళ్ళు ఏం చేశారు? మహాయోగమాయను మళ్ళీ ప్రదర్శించారు. చూస్తూ ఉంటే గరుత్మంతుడు మాయమైపోయాడు. ఈ కపిల మహర్షి వయ్యారంగా పాలసముద్రంలో పడుకున్న, పావు మీద పడుకున్న విష్ణుమూర్తిలా కనపడ్డాడు. ఆయన బొడ్డు కనపడింది, చుట్టూత నీరు కనపడింది. ఆ బొడ్డులో నుంచి చంటిగుడ్డుగా ఆడుకుంటున్న బ్రహ్మ కింద ఈ జైగీషవ్యుడు మారిపోయాడు. ఒళ్ళు పసివాడు, బ్రహ్మ, విష్ణువు, జలం అన్ని కనపడ్డాయి. దదర్శ రాజా రక్తాక్షం కాలానల సమద్యుతిం నేత్తం భవతి విశేషో మాయైషా యోగినాం సదా. ఇప్పుడైనా నమ్మాలిగా, ఇప్పుడు నమ్మట్లేదట ఆయన. అబ్బాబోయ్, ఈయన ఇప్పుడున్న కొంతమంది కమ్యూనిస్టులు ఉన్నారే వాళ్ళందరికీ కొంచెం మొదట్లో నాయకుడు. అయితే ఈయన జ్ఞానం కలిగిన వాడు. ఈ పిచ్చపీనుగులు, ఈ కమ్యూనిస్టులు అజ్ఞానులు, వీళ్ళు పిడివాదం. ఈయన ఏమన్నాడు? ఎర్రగా కళ్ళతో ఉండవచ్చు, ప్రళయాగ్ని వంటి తేజస్సుతో కనపడవచ్చు, బొడ్డులో ఈ బాలుడుండొచ్చు, నీవు జలం సృష్టించవచ్చు, జలంలో ఉయ్యారంగా పడుకుని దర్శనమివ్వచ్చు నారాయణుడిలాగా, కానీ యోగులు ఇలాంటి మాయ చేస్తారు. ఐంద్రజాలికులు మీరు, మీరు మెజీషియన్లు. యోగుల మాయ, అవధూతల మాయ. శ్రీహరి ఎలా ఉంటాడంటే సర్వాంతర్యామి, లక్ష్మీదేవితో కలిసి ఉంటాడు. ఏది లక్ష్మీ అన్నాడు మళ్ళీ. ఇంకేం నమ్మిస్తాడండి ఆయన? కర్మ పరిపక్వం కాకపోతే. రాజులా అన్నాడు. ఇదంతా విష్ణుమూర్తి స్వయంగా వరాహావతారంలో భూదేవికి చెబుతున్నాడు. మనం అది మర్చిపోకూడదు మళ్ళీ. ఓ భూదేవి, ఆ వెంటనే ఆ సభలో, రాజభవనంలో ముందు దోమలు బయలుదేరే. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ దోమలు ఎందుకు కొడుతున్నాయో? బహుశా ఈ సభాభవనంలో మీరు కూడా రాజుగారి సభలో లాగా అనుమానించి ఉంటారేమో. మశకాహ మొట్టమొదటి ఎత్తుకోడే దోమలు అన్నారు. రాజుగారు తట్టుకున్నాడు, మనం ఎక్కడ తట్టుకుంటాం, చస్తున్నాం ఇక్కడ. ఇవాళ శిష్యుడు కూడా లేడు ఇక్కడ, దోమలు తోలడానికి పక్కన కూర్చున్నాడు. నేనంతా ఒప్పుతారు. మత్కుణాహ మత్కుణములు అంటే నల్లులు, యూకాహ పేలు, భ్రమరాహ తుమ్మెదలు, పక్షిణహ పక్షులు, ఉర్రగాహ పాములు, అశ్వాహ గుర్రాలు, గావహ ఆవులు, ద్విపాహ ఇంకా చూడండి రెండు కాళ్ళు కలిగినటువంటి ఈ ఏనుగులు, ద్విపాహ ఈ దంతాలు, రెండు దంతాలు ఉంటే వాటికి ఇలా కనపడటానికి, అందుకని ద్విపము అంటే ఏనుగు అన్నమాట. ఆపై సింహాహ సింహాలు, వ్యాఘ్రాహ పులులు, గోమాయవహ నక్కలు, మృగాహ జింకలు, అన్యేపి పశవః కీటాహ ఇంకా లెక్కలేనని పశువులు, కీటకాలు, గ్రామాలు, అరణ్యాలు సమస్తం రాజభవనంలో కనిపించడం మొదలెట్టాట. రాజభవనంలో ప్రపంచం వచ్చేసింది. అది మామూలుగా అయితే కుదురుతుందా? అది భగవంతుని మాయ. ఆ ప్రాణులు ఆ శక్తి చూసి ఆశ్చర్యపోయాడు. రాజుగారి మీద నుంచి కొన్ని కోట్ల దోమలు వెళ్ళిపోతున్నాయి చూస్తూ ఉండగా. మన వాళ్ళు గ్రాఫిక్లో చూపిస్తూ ఉంటాడు ఇంగ్లీష్ సినిమాలో అలాగా. పేలు వెళ్ళిపోతున్నాయి, నల్లు వెళ్ళిపోతున్నాయి, నదీ ప్రవాహాలు, పక్షులు, గుర్రాలు, సింహాలు, పశువులు, అరణ్యాలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు వెళ్ళిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి, తిరిగి వస్తున్నాయి. అనేక కోటి బ్రహ్మాండాలు గిరగిరా తిరుగుతున్నాయి. గ్రహ నక్షత్రాలు కనపడుతున్నాయి నక్షత్రశాలలోలాగా. రాజుగారికి ఇప్పుడు ఈసారి కొంచెం పిచ్చెక్కి భ్రమ కలిగింది. మళ్ళీ వాడు ఆశ్చర్యపోయాడు, ఇదంతా కపిలుడి మాయేమో, నిజంగా ఇది విష్ణువేనా, ఈ కపిలుడు ఏమైనా ఇంకొంచెం ఎక్కువ నన్ను మాయ చేస్తున్నాడా అనుకున్నాడు. చివరికి ఇంకేం చేయాలో అర్థం కాక మళ్ళీ చేతులు జోడించి, విప్రవరులారా, ఇది ఏమిటి ఇప్పటిదాకా మీరు చూపించింది, నేను అజ్ఞానిని. కొంచెం దిగాడు, దగ్గర పిడివాదం ఇప్పుడు అలా కదా, కొంచెం అజ్ఞానిని అనిపిస్తోంది. జంతువులు నాలుగు రకాలు, జంతువులు అంటే జీవులని అర్థం ఇక్కడ. జంతువులు అంటే కేవలం మామూలు జంతువులని కాదు, జంతు శబ్దమునకు ప్రాణం కలిగిన వాడు. ఇంగ్లీష్లో కూడా అలాగే వాడతాం, అందుకే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు. మనల్ని కూడా జంతవహ అన్నారు కదా, అందుకే అయ్యే భాషలో చెప్పినా ఒకటే సత్యం కదా. అందుకని ఇవన్నీ ఏమిటి ప్రాణులు? ప్రాణులు ఎన్ని రకాలు ఉంటాయని చెప్పుకున్నాం, నాలుగు రకాలు. అవి ఏమేమిటవి అంటే అండజములు, శ్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు, అంతే కదా. అందులో అండజములు అంటే గ్రుడ్డు నుండి బయటకు వస్తాయి కోళ్ళు, పాములు, ఈ తొండలు, మొసళ్ళు, ఇవన్నీ కూడా ముందు గుడ్లు పెడతాయి. ఆ గుడ్డు కొంతకాలం అయ్యాక పొదిగాక అవి పగిలి అందులోంచి బయటకు వస్తాయి. పీతలు కూడా అంతే, ముందు గుడ్లు, ఇవి గుడ్లలో నుంచి బయటకు వచ్చేవన్నీ అండజములు, పాములు, పక్షులు లాంటివి. ఇంకా రెండవది శ్వేదజములు అంటే చెమట నుంచి పుడతాయి, పేలు, నల్లులు, ఇవన్నీ శ్వేదజములు. అందుకే చూడండి ఈ తలలో చెమట పట్టి సరిగ్గా తుడుచుకోకపోతే దీని మీద బ్యాక్టీరియా చేరి అవి పేలు పుడతాయి. పేలు జుట్టులో తలకి స్నానం చేయకపోతే ఆ చెమట నుంచి పుడతాయి. నల్లులు ఎలాగే పుడతాయి, మంచం మీద స్నానం చేయకుండా ఎర్ర చెమటతో పడుకుని దాన్ని పట్టించుకోకపోతే ఈ చెమట ఆ మంచానికి తగిలి ఆ మంచంలో ఇరుక్కుని ఆ సూక్ష్మజీవుల నుంచి పుట్టేస్తున్నాయి మనకి తెలియకుండా. అందుకని పేలు, ఈ నల్లులు, వీటిని శ్వేదజములు, మన చెమట నుంచి పుట్టునవి. దేనికైనా పుట్టేస్తాయి. మంచం మీద మీరు ఎప్పుడైనా చూడండి, ఎవడన్నా రోగి మంచం మీద పడుకుని ఒక్క రెండు రోజులు సరిగ్గా మనం శుభ్రం చేయకపోతే ఆ రోగి జుట్టంతా కులకులకులు ఆడిపోతాయి పేలు. మీరు ఎప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే. జుట్టులోంచి కాకపోతే పేలు ఎక్కడి నుంచి పుట్టే? గుండు చేయించేసి మళ్ళీ ఒక నాలుగు రోజులు పైగా జుట్టు పెరిగిపోయి మనం సరిగ్గా స్నానం చేయకపోతే టక్క టక్క పుట్టేస్తాయి. ఎవడు పుట్టించాడు ఇవి? ఇదే పరమాత్మ సృష్టి అంటే పేలు ఎలా పుట్టాయి. అందుకని వాటిని శ్వేదజములు అన్నారు. ఇంకా ఉద్భిజములు, భూమిలో పడిన విత్తనములు చీల్చుకుని మొక్కలు పుడతాయే అవి ఉద్భిజములు అని. బీజములు నేల తగలగానే ఆ నీరు తగలగానే అవి చీల్చుకుని పుడుతున్నాయి, అవి ఉద్భిజములు. ఇంకా జరాయుజములంటే మనం తల్లి కడుపులో గర్భకోశంలో మావి అని ఉంటుంది, ఆ మావి కప్పి ఈ గర్భకోశంలో అందులోంచి పుడుతున్నాడు. అందుకే బిడ్డతో పాటు ఒక రక్త రక్తమాంసం పుడుతుంది. దూడలు పుట్టగానే గోవుల దగ్గర నుంచి కూడా మావి వస్తుంది. ఆ మావితో కూడిన గర్భకోశ జన్మ కలిగిన వాణ్ణి జరాయుధుడు అంటారు. ఇలా నాలుగు రకాల జీవులు ఉన్నాయి. ఈ నాలుగు రకాల జీవులు ఇప్పుడు మీరు ప్రదర్శించారు, ఈ మాయ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ ద్విజులు ఇలా అన్నారు, మహారాజా నువ్వు విష్ణువుని అర్చించడం ఎలాగా అని అడిగావు, అతన్ని పొందడం ఎలాగా అని చెప్పావు, అందుకే మేము ఇన్ని మాయలు చూపించాము నీకు. విష్ణు అంటే చతుర్భుజుడు అన్నావు నువ్వు, నీ దృష్టిలో విష్ణువు చతుర్భుజుడు కనుక చతుర్భుజుడు చూపించాం. పోనీ అప్పుడైనా చతుర్భుజుడిని నమ్మావా, కాదు ఈసారి బొడ్డులో తామర పువ్వు ఉండాలి ఆదిశేషుడి మీద పడుకోవాలన్నావు, అది చూపించాం. ఆపై సర్వాంతర్యామి అన్నావు, అది చూపించాం. అయినా నీకు అర్థం కాలా, నిజానికి విష్ణువుకి రూపం లేదు, మేము రూపం గుణం కర్మ ఉన్నవాళ్ళం కావు, నువ్వు చతుర్భుజుడంటే చతుర్భుజుడిగా కనపడతాం, కాదు అంటే కాకుండా కనపడతాం, నువ్వు పాల సముద్రంలో పడుకున్నవాడు విష్ణు అంటే అలాగే ఉంటాడు ఆయన, కాదు సర్వాంతర్యామి అంటే ఈ జీవుల రూపంలో దర్శనమిస్తాం. ఇప్పుడు ఇందులో నువ్వు విష్ణు అంటే ఏమనుకుంటున్నావు, అమ్మాయి కూడా విష్ణు అంటే గుణరూప కర్మాతీత అని సర్వాంతర్యామి అని వ్యాపక శీలత్వాత్ విష్ణు అంటే అంతటా నిండి ఉంటాడు. అంతటా నిండేవాడికి రూపం ఎక్కడుంది చెప్పండి, మీరు నేనే, ఆయన నేనే, నేనే ఆయన, మీరే ఆయన, అది ఇదేం తేడా లేకుండా సమస్తం వాడే. అందుకే భాగవతంలో ఒక గొప్ప పద్యం ఉంది, బ్రహ్మదేవుడు ఈ కృష్ణుడిని పరీక్షించడానికి పిల్లల్ని దాచేసిన ఘట్టంలో, అది మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి, మర్రలు పుమన్ని ఎడ్డు కర్తయ్యు మర్రలి కుమారకులును మర్రలెడి క్రేయపులు పదికింపతానయ్యది మర్రలందని లీల తోడ మందకు నదిప. పిల్లలారా, దూడలను ఇంటికి తోలండి అని పిల్లల్ని ఆజ్ఞాపిస్తున్న కృష్ణుడు ఆ పరమాత్మ. చిత్తం కృష్ణ నీవు చెప్పినట్టే దూడలు తోలతాం అని కృష్ణుడి ఆజ్ఞ పరిపాలించి దూడల్ని ఇంటికి తోలుతున్న పిల్లలు ఆయనే. పిల్లలు తోలుతూ ఉంటే ఇంటికి వెడుతున్న ఆవు దూడలు కూడా ఆయనే. దూడ, పిల్లలు, కృష్ణుడు అన్నీ తానే అయి తన అమోఘమైన మాయతో ఆయన మందకి వెళ్ళాడు. ఆ మాయే నేను, నేనే ఆయన. ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? ఇవి సర్వజ్ఞుని గుణములు, ఇన్ని రూపములతో ఉంటాడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. ఇంకా నీకు కర్మ పరిపక్వం కాకపోవటం వల్లే నీకు నారాయణ స్వరూపం అర్థం కాలేదు, వచ్చిన దైవాన్ని గుర్తించలేకుండా ఉన్నావు. అర్థం కాదటి ఈ రూపం. రాజా, ఒకనొక యుగంలో సరిగ్గా సౌండ్ చూసుకో శ్రీనివాస్, మధ్య మధ్యలో డిస్టర్బ్ వస్తుంది, రీసౌండ్ ఇస్తుంది. నారాయణుణ్ణి ఎవ్వడూ గుర్తించలేడు. రావణాసురుడు దిగ్విజయం చెయ్యాలనుకున్నాడు. దిగ్విజయం చేయడానికి రావణుడు తిరిగినట్టుగా అహంకారంతో ఈ సృష్టిలో ఇంకెవరూ తిరగల. ఓ రోజున నారద మహర్షి కనబడ్డాడు. ఏం నారద, మా గురించి ఏమనుకుంటుంది ప్రపంచం, అంతా జయించానా అన్నాడు. ఏం జయించావో ఏమిటో కానీ శ్వేతద్వీపంలో ఉన్నట్టు విష్ణుమూర్తి, ఆయన్ని కూడా జయిస్తే నువ్వు గొప్పవాడు అన్నాడు. ఈయన శ్వేతద్వీపంలో ఉన్నాడా, అయితే అక్కడికి వెళ్ళి వాడు అంతు చూస్తాను అని పుష్పక విమానం ఎక్కి శ్వేతద్వీపానికి వెళ్ళాడు రావణాసురుడు. అక్కడికి వెళ్ళి విమానంలో ముందుకు సాగబోతుంటే విమానం ఆగిపోయింది. ఏం పుష్పకమా, ఎందుకు వెళ్ళడం లేదన్నాడు. పుష్పకం కదల్లా, ఈయన ఎంత గింజుకున్నా పుష్పక విమానం కదలడంలా, ఎందుకంటే శ్వేతద్వీపంలో ఈ మాయలు పరికిరావు, అది విష్ణు స్వరూపం అది. ఆ దెబ్బకు వీడికి మండిపోయింది. ఈ విమానం కదలకుండా చేసిన వాళ్ళు ఎవర్రా అన్నాడు. అక్కడ ఆడవాళ్ళు కొంతమంది బంతులు ఆడుకుంటున్నారు. ఈ అరుపులు విని, ఏ నోరు మూసుకో, ఆటలు ఆడుకుంటున్నాం మేము అన్నారట. మీరు ఆడుకుంటున్నారా, మీ అంతు చూస్తాను, నా విమానమే కదలకుండా చేశారు అంటూ ఆ మూర్ఖుడు విమానంలోంచి దిగి వాళ్ళ మీదకి వచ్చాట. దాంతో ఆడవాళ్ళకి మండిపోయింది. వాళ్ళ చేతిలో పూలబంతి ఉంది, అప్పటిదాకా బంతితో ఆడుకుంటున్నారు. ఆ బంతి తీసి పక్కన పెట్టి రావణాసురుణ్ణి నేను కొబ్బరికాయ పట్టుకున్నట్టు పట్టుకుని ఒక ఆవిడ అలా విసిరింది, రెండావిడ పట్టుకుని కాళ్ళు ఉచ్చుకు విసిరింది. ఇంకా అక్కడి నుంచి ఒకళ్ళతో ఒకళ్ళు విసురుకుని ఆడుకున్నారు. వాణ్ణి చితక్కుటి పరేశారు. ఈ మధ్యన ఘటోత్కత్తిలో సినిమా వచ్చింది చూసారు, అందులో ఆ మంత్రగాడిని ఓ చిన్న తలకాయ కింద మార్చేసి రోబర్ట్ ఒకవైపునను ఈ ఘటోత్కత్తులు ఒకవైపు మన సానియా మీర్జా ఆడుకున్నట్టుగా టెన్నిస్ బంతి ఆడుకున్నట్టు ఆడుకున్నారు. అలా రావణాసురుడిని ఎత్తి కుదేసి ఆడుకుంటే రావణాసురుడు చివరికి వచ్చి ఎక్కడో పడ్డాడు. ఆ తర్వాత చూస్తే అక్కడ ఆడవాళ్ళు లేరు, దీపము లేదు, నయ్యం, నన్ను ఎవరూ చూడలేదు కదా, కొంప తీసి వీడియో తీయలేదు కదా, అవమానం అనుకుని లెంపలు వేసుకుని వెంటనే పరిగెత్తుకొచ్చేసాడు. మధ్యలో నారదుడు కనపడి శ్వేతద్వీపానికి వెళ్ళామంటే శ్వేతద్వీపాన్ని జయించాను, అది మాయమైపోయింది అన్నట్టు మళ్ళీ అబద్ధం దిక్కుమలపోయిందిగా. ఫెయిల్ అయిపోయాను, కొందరు మంది క్యాండిడేట్స్ ఉంటారు, నేను ప్యాస్ అయిపోయానండి, ఫస్ట్గా ప్యాస్ అయినానండి అంటాడు దొంగ పిరుగు వీడు. వీడు ఇంజనీరింగ్ ప్యాస్ అవ్వలేదు, ఇంకోటి ప్యాస్ అవ్వడం, అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే, ఏమిటి మోసం. అలా రావణాసురుడు నేను శ్వేతద్వీపాన్ని చేయించాను అన్నట్ట. శ్వేతద్వీపం అంటే అంత గొప్పది. రావణాసురుడికి చాలా చోట్ల శృంగభంగం అయ్యింది, అయినా అజ్ఞానం. 3 సార్లు వాడు విష్ణువుని జయించడానికి ప్రయత్నం చేశాడు. మీరు ఎప్పుడన్నా వీలుంటే ఇప్పుడు ఈ వరాహ పురాణమే కాకుండా ఇదే కథ రామాయణం ఉత్తరాఖండలో కూడా వస్తుంది. ఒకనాడు వీడు అనుకోకుండా పాతాళలోకానికి వెళ్ళాడు. పాతాళలోకంలో బలిచక్రవర్తిని జయిస్తానని ఏకంగా. ఆ బలిచక్రవర్తి గుమ్మం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక ఆయన ఉండి గద తీసుకుని నెత్తి మీద ఒక దెబ్బ కొట్టాడు పడేయాలని. ఆ దెబ్బకి కళ్ళు బైర్లు గమ్మి కింద పడిపోయాడు. వాడు కింద పడిపోయి ఆ 24 గంటల స్పృహ కోల్పోయాట. వాళ్ళ తాతగారు పులస్త్య ప్రజాపతి పరిగెత్తుకొచ్చి కాసి నీళ్లు తెల్లాడు. మళ్ళీ క్షణ షోడా కొట్టి మొహం మీద పోసాక లేచిలాగా నేను ఎక్కడున్నాను అన్నట్ట. వారి పిచ్చాడా, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు లక్కీ ఫెలో కాబట్టి ఇంకా బతికో నేను వచ్చాను, నువ్వేమయ్యావో తెలుసా అన్నాడు. నాకేం తెలియలా, రంగులు రంగులుగా ఏవో తిరిగా నేను పైకి వెళ్ళినట్టు నేను కింద పడ్డట్టు కళ వచ్చింది, ఆ కళ్ళలో ఎవరో కిందకి గెంటినట్టు వచ్చింది, ఏం జరిగింది అన్నాడు.